విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
అంధకాసురుడి వృత్తాంతాన్ని తాబేలు రూపంలో ఉన్న విష్ణుమూర్తి దేవతలకు చెబుతున్నాడని చెప్పుకున్నాం. హిరణ్యాక్షపుత్రుడు అంధకుడు పర్వతపుత్రి అమ్మవారిని కోరుకోవడం, అమ్మవారు కూడా రావడం, తర్వాత ఆవిడ భద్రకాళిగా మారేసరికి వాడు భయపడి ఆవిడ వదిలించుకుని పారిపోవడం వరకు చెప్పుకున్నాం. ఆ తరువాత ఒకప్పుడు పవిత్ర దారువనంలో వేలాది గృహస్థులైన మహర్షులు శంకరారాధన చేస్తూ ఉన్నారు. కాలప్రమాదం వల్ల భయంకరమైన క్షామం ఏర్పడింది. అది సామాన్యమైన అనావృష్టి కాదట, ప్రాణుల వినాశనం చేసే అనావృష్టి, ఉగ్రమైన అనావృష్టి. మనుష్యులు మనుష్యుల్ని పీక్కు తినే కరువు వచ్చింది. సమేత్య సర్వే మునయః గౌతమం తపసాం నిధిం అయాచం తక్షుధా విష్టాహారం ప్రాణధారణం. ప్రపంచమంతా ఓ కరువుతో అల్లాడిపోయి అల్లాడిపోతూ ఉంటే ఒక్క గౌతమ మహర్షి ఆశ్రమంలో మాత్రం రవ్వంత కరువు లేదన్నారు. ఎందువల్ల? గౌతమ మహర్షి ఇప్పుడు గోదావరి తీరం ఉన్నది, అప్పటికి నది లేదు అక్కడ, అక్కడ ఆశ్రమం కట్టుకుని ప్రతిరోజు ఉదయమే స్నానం చేసి సంధ్యావందనం చేసేవాడు, గాయత్రి మంత్ర జపం చేసేవాట. ఈయనేం చేసేవాట? కాసిన్ని ఒట్లు పెట్టుకెళ్ళి దొట్లు చల్లి గాయత్రి జపం చేసుకొచ్చేసరికి ఆ ఒట్లు మొక్కలై మొక్కలకి ధాన్యం వచ్చేసి ఆ ధాన్యం వాడంతా అవి బియ్యమై ఈయన ఇంట్లో చేరేవిట. గాయత్రి మంత్ర ప్రభావం అటువంటిది. గాయత్రి మంత్రం చాలా గొప్పదే, కానీ చేసేవాళ్ళు కూడా పాత్రత ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆవు పాలు చాలా గొప్పవండి, కానీ సరిగ్గా తోమని రాగి పాత్రలోకి ఆవు పాలు పిండారు, ఏమవుతాయి? పాలు మొత్తం విరిగిపోతాయి. పాలు ఎందుకు విరిగిపోతున్నాయి? పాత్ర శుద్ధి లేకపోయినా, అందులో కలిసే నీళ్లలో శుద్ధి లేకపోయినా మొత్తం పోతుంది. పాత్ర అంటే శరీరం అని అర్థం. అందుకే వరే వీడు అపాత్రుడు అంటాం, అంటే ఈ శరీరం శుద్ధి లేనివాడు అని. ఎంత గొప్ప పాలైనా, ఎంత గొప్ప పదార్థమైనా ఎలా అయితే పాత్ర శుద్ధి లేకపోతే అది వ్యర్థమైపోతుందో, మంచి భోజనం వండి కూడా ఆకులు శుభ్రంగా లేకుండా అందులో పూజు పెట్టిపోయిన ఆకులు అన్నం వేస్తే తింటాడా? అలాగే మంత్రం చాలా గొప్పది, ఈ శరీరం పవిత్రంగా లేకపోతే ఆ మంత్రం వ్యర్థమైపోతుంది అన్నారు. చాలా మంది మేము జపం చేసినా మాకు తగిన ఫలితం లేదని అండంలో రహస్యం ఏంటనమాట, ఈ శరీరం శుద్ధి లేదు. శుద్ధి లేదంటే నీకు బుద్ధి లేదు, బుద్ధి లేకపోతే సిద్ధి కలగదు, సిద్ధి కలగకపోతే వాడి జీవితం వ్యర్థమైపోతుంది. ఈయన శరీర శుద్ధి ఉంది, మానసిక శుద్ధి ఉంది, మంత్రం చాలా గొప్పది. అందువల్ల ఈ మంత్ర జపం వల్ల ఈ గాయత్రి చేసుకొచ్చేసరికల్లా బియ్యం రెడీగా ఉండేవాట. ఆ బియ్యంకి అలా చూసేసరికి ఆ గాయత్రి మంత్రం వల్ల అవి రకరకాల పాత్రల్లో గడిపోయి పిండి వంటలుగా ఉడికిపోయి బయటకు వచ్చేసేవిట. కూరలు అన్నాలన్నీ సిద్ధంగా ఉండేవి. ఆ మహిమతో ఈయన వచ్చిన ప్రతి వాళ్ళకి లేదనకుండా పెడుతున్నాడు. ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెడుతున్నాడు. ఈ దారుకావనంలో కరువు కాటకాలతో పీడింపబడుతున్నటువంటి జనానికి ఇది తెలిసింది. ఈ ఋషులకి, ఋషుల భార్యలకి, అందరికీ కూడా, మొత్తం ప్రజలకి, రకరకాల మనుషులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా, ప్రపంచమంతా కరువుతో అల్లాడిపోతున్న గౌతమ మహర్షి ఆశ్రమంలో రవ్వంత కరువు లేదు అని తెలిసింది. ఆయన గొప్పతనం వాళ్ళకి అర్థం కాలేదు కానీ ఆయన అన్నం పెడతాడు కదా, అన్నం కోసం బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని, బాబోయ్ మాకు ఆకలితో ఉన్నాం, అయాచంత క్షుధాభిష్ట ఆకారం ప్రాణధారణం, మేము ఆకలితో మల్లాడిపోతున్నాం, ఆకలి తగ్గి మేము సుఖంగా బతకాలి గనక, తిండి తినాలి గనక, దయచేసి ప్రాణరక్షణకి భోజనం పెట్టు, దేహి అని అడిగితే నాహి అని అనరు పొరపాటును కూడా మహర్షులు. నీలాంటి మహాత్ముడు మాకు భోజనం పెట్టకుండా పంపడం, కడుపు నిండి అన్నం పెట్టి మమ్మల్ని బతికించు బాబోయ్, అన్నం లేక మేము అంతా అల్లాడిపోతున్నామన్నారు. ఆయన జాలి పట్టాడు. ఆయన నాయనలారా, మీలాంటి ఉత్తములైన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టమని అడిగితే కాదంటానా, సరే మీ అందరికీ రేపటి నుంచి ఇక్కడే భోజనం పెడతాను, హాయిగా కాలక్షేపం చేయండి అని వారందరికీ కూడా సదేభ్య ప్రదదావన్నం మృష్టం బహుతరం బుధ సర్వే బుభుజిరే విప్రాగ నిర్విశంకేన చేతస. విద్వాంసుడు, నిరంతర గాయత్రి మంత్ర జప పరాయణ చిత్తుడైన గౌతమ మహర్షి ఆ వచ్చిన వారికి పరిష్కృతమైన భోజనం, పవిత్రమైన అన్నం పెట్టాడట. మంచి చక్కని పాయసంతో, అత్యద్భుతమైన పిండి వంటలతో, కుమఘుమలాడిపోతున్న కూరలతో ప్రతిరోజు ఆరు రుచులు పెట్టేవాట. ఆశ్చర్యం అది. షడ్రుచులతో కారం, పులుపు, ఉప్పు, తీపి, చేదు అన్ని కలగాపులగం చేసి రకరకాల వంటకాలు పెట్టేవాడు. ఆ మునుడు నిర్భయంగా బతికానరా బాబును మొహమాటం ఇంకెందుకు శుభ్రంగా పెట్టేవాడు దొరికినప్పుడు అందుకని ఒకటి రెండు సార్లు అడిగి మరీ తినడం మొదలెట్టారు. ఇలా ఎంతకాలం భోజనం పెట్టేట్టయినా 12 సంవత్సరాల పాటు ఈ విధంగా జరిగింది. ఈ 12 ఏళ్ళు గౌతమ మహర్షి వాళ్ళ కడుపు నిండా కూడు పెట్టాడు. 12 ఏళ్ళు అయ్యాక అప్పటికి కరువు తీరి మళ్లీ భూలోకంలో వర్షం కురిసింది. ఈలోపు నారద మహర్షి వేణు అడిపుచ్చుకుని భూలోకంలో గౌతమ మహర్షి లాంటి గొప్ప ఋషి లేడు. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాక్షపాదాంగిరస్యాండిల్యకృతుగన్వకుత్సభృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో వకవ్యాఘ్రపాన్ మాండవ్యాది మకాములందు. కౌండిన్యుడు, అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమ, కశ్యప, అంగీరసాది మహర్షుల సమూహం చాలా ఉన్నది. కాని వీళ్లలో గౌతముడితో సమానుడైన ఋషి ఉన్నాడా? లేడు. 12 సంవత్సరాల భయంకర కామ క్షామంలో అల్లాడిపోతున్న జనానికి తిండి లేకుండా మలమల వాడిపోతున్న జనులకు ప్రతిరోజు లేదనకుండా, కాదనకుండా, వచ్చిన వాడిని రావలదనకుండా పీకిదాకా భోజనం పెట్టాడు. ఆ భోజనం కూడా గట్టిగా 2 సార్లు అయ్యంటే భార్య విసుక్కోవచ్చు, ఇంకోసారి పంపే అంటే ఇంట్లో లేదు పొమ్మని అమ్మైనా విసుక్కోవచ్చు, కాని ఆయన విసుక్కోలేదు, కసురుకోలేదు, కడుపు నిండా భోజనం పెట్టాడు. మహర్షి అంటే గౌతముడే, సహన పురుడంటే ఆయనే, దాతంటే ఆయనే, తపశ్శారి అంటే ఆయనే, శీలి అంటే ఆయనే, గుణవంతుడంటే ఆయనే అని పొగిడాడు. ఆ నోట భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాది లోకాల్లో ఎక్కడికెళ్ళినా గౌతముడు గొప్పవాడు, గౌతముడు గొప్పవాడు అని పొగిడాడు. చూడండి, ఇది ఈ భోజనానికి వచ్చిన వాళ్ళకి మండిందిట. అంత పూర్వం వీడ మొహాలకి ఎవడకి పేరు లేదు. గౌతముడితో కూడా ఉండడం వల్ల వీడికి గుర్తింపు వచ్చింది. గౌతముడితో కూడా ఉండడం వల్లే జనాలు వీళ్ళని ఆదరిస్తున్నారు. గౌతముడితో ఉండడం వల్ల భోజనం దొరికింది వాడికి. గౌతముడు ఇచ్చిన మంత్రం వల్ల వాడు బతుకుతున్నారు. అయినా వాళ్ళు గురుద్రోహులు అయిపోయారట. అయిపోయి గౌతము గౌతముడికి పేరు వచ్చేస్తుంది, గౌతముడికి ఎక్కడ చూసినా అందరూ పొగుడుతున్నారంటే ఒక రకమైన ఈర్ష్య బయలుదేరింది. దీని తప్పదిక ఈ ఈర్ష్య ఉందే పరమ భయంకరమైనదన్నారు. ఎవడి వల్ల తాము బతుకుతున్నారో, ఎవడి వల్ల తమకు పేరు వస్తుందో వాడికే ఎసరు పెట్టాలనిపించింది. వాడికి ఎసరు పెడదామంటే భోజనం పోతుందని ఆగారు. ఎంతకాలం సరిగ్గా 12 ఏళ్ళు గడిచేసరికి వాళ్ళకి బభూవ వృష్టి మహతి యథాపూర్వం అభూత్ జగత్, చక్కగా భూలోకంలో బాగా వర్షాలు కురిసాయి, ఇలాగే సంసార స్థితి మళ్ళీ పూర్వంలాగా గడుస్తోంది, సుభిక్షం అయ్యింది. ఇంక ఈయంతో ఇప్పుడు వీళ్ళకి కూడా పని తగ్గింది, అన్ని చోట్ల పంటలు పండే బాగుందట. అనవసరంగా వీడికి పేరు తెచ్చిపెట్టాం, ఈ 12 ఏళ్ళును వీడు కూడా ఉన్నాం, అందరూ మనం భోజనం తినడం వల్ల కదా అందరూ వీడిని తెగపొగుడుతున్నారు, చెత్త వీడికి ఇంత పేరు రావడం ఏమిటి అనుకున్నారు. ఏంటి పేరు అనేది రమ్మంటే వస్తుందా పొమ్మంటే పోతుందా? ఆ మహాత్ముల సాధనని బట్టి వాడికి పేరు వస్తుంది. సాధన లేకుండా మట్టి ముంతల్లో నీళ్లు పట్టుకెళ్ళినప్పుడు ఆ మట్టి ముంతకి చిన్న దెబ్బ తగిలితే పగిలిపోతుంది, అదే బంగారు పాత్ర అయితే మెత్తగా వంగుతుంది, నాశనం కాదు, అది రూపు మార్చుకుంటుంది. ఈ పాత్రలు కూడా అటువంటివే. వారి వారి తపశక్తి, వారి వారి జపశక్తి, వారి యొక్క ఉపాసనా బలాన్ని బట్టి వాళ్ళకి కీర్తి వస్తుంది. అది రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు. రత్నాకర్ గారు సహస్రావధానం చేశారంటే అది ఆయన ఉపాసన బలం, ఆయన వచ్చే కీర్తి ఆ రకంగా వచ్చింది. ఇంకోటి ఎవడో కారుల్లో సుఖం అనిపిస్తున్నాడంటే అది వాళ్ళ శక్తి, తపశక్తి. అది ఎవరికి ఏ రకమైనది కావాలో అలా వస్తుంది. ఆయనకు వచ్చింది నాకు రాలేదని ఏడవడం సొంత దండుగా, అది పిచ్చ. నీకు రావడానికి నీవు కృషి చెయ్యంతే. ఈ పాత్రతో ఎవరికి ఏది రావాలో అలాగే వస్తుంది, అది పొమ్మంటే పోదు, రమ్మంటే రాదు. ఆ విషయం వీళ్ళు గ్రహించక గౌతముడికి పేరు ఎందుకు రావాలి? మనం భోజనం చేయడం వల్ల కదా అనుకున్నారట. అంటే వీడు భోజనం చేయకపోతే గౌతముడికి పేరు రాదు, ఆయనకి ఏం తపశక్తి లేదు. బాబు చస్తున్నాం బాబు అంటే రక్షించి భోజనం పెడితే ఆయన మీద వీళ్ళకి అసూయ కలిగిందట. ఆహా, ఇటువంటి వాళ్ళైనా నిరంతరం వాళ్ళు భగవన్నామం చేసేవాళ్ళే, వాళ్ళకే ఈర్ష్య కలిగితే ఇక తక్కిన వాళ్ళకి ఈర్ష్య కలగడంలో ఏమిటి ఆశ్చర్యం అంటున్నాడు ఈ విష్ణుమూర్తి. దారుకావనంలో తపస్సు చేస్తున్న వాళ్లే మహాత్ముడైన గౌతముడి కీర్తికి అసూయ పడ్డారు. వీళ్ళంతా కలిసి ఏం చేశారట? ఓ రోజున వెళ్ళి మహాత్మా మేము వెళ్ళిపోతాం అన్నారట. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం, బయట బాగుంది, అయినా మేము మీ దగ్గర భోజనం చేస్తుంటే అందరూ మిమ్మల్ని పొగిడేస్తున్నారు, మీకేదో పెద్ద పేరు వస్తుంది అన్నారట. గౌతముడు అన్నాడు, ఇదేంటయ్యా బయట నాకు పేరు వచ్చిందంటే నేనేం చేయను, మీరు మహాత్ములు, మీరు కడుపునిండా భోజనం పెట్టడం నా భాగ్యం అనుకుంటున్నాను, దయచేసి మీరు వెళ్ళిపోకండి అని ఆయన ఏమన్నాడు. నివారయామాస సతాన్ కంచిత్ కాలం యథాసుఖం ఉషిత్వా మద్గృహే వశ్యం గచ్చత్వమితి పండితాక. గౌతముడు ఎంత ప్రేమో చూడండి. వీళ్ళలో బుద్ధిలో మార్పు వస్తుందని కాస్త తెలుసు ఆయనకి. తెలిసిన మహాత్ములు అవతల వాడిలో లోపం ఉన్నా వాడిని వదిలిపోరు, అందుకే వాళ్ళ మహాత్ములు అన్నారు. లోపం చూసి వదిలేస్తే ఇంక ఈ లోకంలో మహాత్ముడు వాడు అనిపించుకోడు. ప్రతి ప్రాణిలో ఏదో ఒక లోపం ఉంటుందట, ఆ లోపాన్ని ఎలా దిద్దాలా అని చూడాలి గురువు అన్నవాడు, ఉత్తముడైన వాడు. అందుకే నాకు చాలా మంది చాలా రకాలు వాడు ఇలాంటి వాడు వీడు ఇలాంటి వాడు అని కంప్లైంట్లు వస్తాయి. ఎందుకు పట్టించుకోమో అలా పట్టించుకుంటే నేను ఈ గురుస్థానానికి పనికిరాను. చెప్పకూడదు ఇక వాడు, చెప్పి అర్హత కోల్పోతాడు. గౌతముడికి తెలుసుండి కూడా ఏం చేస్తున్నాడు, ఇంకా ఉద్ధరించాలి తన తపశక్తి అని ప్రయత్నిస్తాడట. అవతలి వాడి వల్ల తనకి అపకీర్తి వచ్చినా, తన తపశక్తి నశించిపోయినా గురువు విడిచిపెట్టడానికి గౌతముడు ఉదాహరణ. ఆయన ఏమన్నాడు, పండితులారా ఇంకొద్ది రోజులు మా ఇంట్లో ఉండండి, నా ఇంటిలో సుఖంగా నివసించండి, వెళ్ళిపోకండి అన్నాడు. సరే వాళ్ళు ఏం చేశారు, పెద్ద గొడవ. వెళ్ళిపోతే బుద్ధున్నప్పుడు వెళ్ళిపోతే మహాదోషం, అది తప్పదు. మళ్ళీ ఉంటూ ఈలోపు మంచి కుట్ర పన్నారట. ఈ గౌతముడిని సర్వనాశనం చేయాలి, వీడి కీర్తి అంతా అపకీర్తి చేసేయాలనుకున్నారట. నాకు చాలా కాలం నుంచి భయం పట్టుకుంది, ఏంటో తెలుసా, దారుకావనంలో తపస్సు చేసినటువంటి మహానిష్ఠాపురులైన ఋషులే తాము అన్నం తిన్న గౌతముడికి అపకారం తెచ్చి అపకీర్తి పాలు చేయాలి, వీడి పాడు చేయాలనుకుంటే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే జనాల్లో ఎవడన్నా నాకు ఇలా అపకీర్తి ఇచ్చేందుకు ఏమైనా అభాండాలేస్తారేమో నాకు భయం. గౌతముడు అంత తపశక్తి నాకు లేదు కదా అని దిక్కుమాల గొడవ. అందుకని మీరేం చేస్తారంటే, మహాత్ములు గనక మా గురువు గారికి పొరపాటును కూడా అపకీర్తి రాకూడదని మీరే ధ్యానం చేయండి. రేపు సరస్వతికి వచ్చి 1000 సార్లు చేసినప్పుడు ఒక్కసారి గురు ధ్యానం చేయండి, నన్ను కాపాడుకోండి బాబు, నా తపశక్తితో. అదే సంతోషం వాసుదేవ, మీరున్నారు కాబట్టి బతుకుతున్నాను నేను ఇలాగ అంచేత. ఎందుకంటే ఇది చూస్తూ ఉంటే భయం పట్టుకుంది మనకి. గౌతముడు అంతటి మహర్షిని నాశనం చేయాలని కంకణం కట్టుకుని వాడు ఆయనకు అపకీర్తి తెచ్చిపెట్టాలి, వాడిని బాడు చేయాలనుకున్నారట. అనుకుని ఏం చేశారు, ఒక మంచి రోజు చూసుకుని వాళ్ళలో వాళ్ళు కుంభకైపోయారు. తతో మాయామయీం సృష్ట్వా కృష్ణాం గాం సర్వయేవతే సమీపం ప్రాపయామాసుః గౌతమస్య మహాత్మనః. ఈ పండితులంతా కలిసి బాగా ఆలోచించి మాయామయమైన ఒక ఆవుని సృష్టించారట. అది కూడా ఎటువంటి ఆవు? కృష్ణాం నల్ల రంగులో ఉండే ఆవు, కపిల గోవు. గోవులలో కపిల గోవు చాలా గొప్పదని చెప్పాం. ఒకప్పుడు హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర ఆవులన్నీ విహరిస్తున్నాయి. ఎంతలో ఒక దూడ వచ్చి తల్లి దగ్గర ఆవు దగ్గర పాలు తాగుతుందట. ఆ ఆవు పాలు తాగుతుంటే నొరగ వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి శివుడు తపస్సు చేస్తుంటే ఆయన నెత్తి మీద పడింది. ఎంగిలి నొరగ, శివుడు కొళ్ళు మండిపోయింది. ఎంగిలి నొరగ నా మీద వేస్తారా అని కోపంతో ఆ ఆవు దూడకే చూశాడు ఆవుకేసి. వెంటనే ఆవు దూడ కలిసి నల్లగైపోయాడు. శివుడి యొక్క చూపు పెడితే నల్లబడిపోయే వేడికి. అప్పుడు ఆవులన్నీ వచ్చి, ఆవు పాలకి ఎంగిలి లేదయ్యా, అది పరమ పవిత్రమని వేదాలు చెబుతున్నాయి కదా, దూడ ఏదో తాగితే ఆ నొరగబడిందని మరి నలుపు చేసావు, మా బతికేమిటి అని పాతివాళ్తే జారిపడిన శివుడు, నా కంటి మంట వల్ల నలుపుపోయిన ఆవులు కపిల గోవులు అని పిలువబడి చాలా పవిత్రం అవుతాయి. ఆవుల్లో చాలా గొప్పవి, చాలా శ్రేష్టం. వాటిని చంపిన వాడికి వచ్చే పాపం అంతా ఇంత కాదు, వాటిని దానం ఇస్తే వాడు మొత్తం భూమండలం అంతా 3 సార్లు దానం చేసిన వాడికి వచ్చే ఫలితం వస్తుంది అని వరం ఇచ్చాడు శివుడు యొక్క మహాభారతంలో. అందువల్ల ఆవులు కపిల చాలా గొప్పది కనుక వీళ్ళంతా తమ మహామాయతో ఒక నల్లని ఆవును సృష్టించారు. సృష్టించి అది ఎలా ఉంది, ఆవు కుషంటే పడిపోయేటట్టుంది, దాన్ని సృష్టించారు. గౌతముడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం, పొద్దున్నే సంధ్యావందనానికి వెళ్లే ముందు గుప్పెడు బొట్లు వేసాడు, అవి కాస్త ధాన్యం అవుతోంది. ఆ టైంలో ఈ గోవు వేడి దాన్ని తినేసేటట్టుగా తోలారట. ఈయన గబుక్కులు ఏం చేశాడు, అయ్యో ఈ ధాన్యం అంతా తినేస్తే మధ్యాహ్నం పాపం ఈ పండితుల ఎవరికి భోజనం ఉండదేమో అని భయపడిపోయి గబుక్కులు ఏం చేశాట, అక్కడ జపంలోంచి లేచిపోయాట. అక్కడ చేసిన పొరపాటు అది కూడా ఆయన గబుక్కుని జపంలోంచి లేచిపోయాడు. లేచి ఏం చేశాడు, సోను వీక్ష కృపాభిష్ట తస్యా సంరక్షణోత్సుక కాష్ఠే తాం బంధయామాస స్పృష్ట మాత్ర మమారస. వెంటనే ఏం చేశాడు, అరే దీన్ని తోలదాం లేదా బంధిద్దామని కట్టడం కోసం వెళ్ళాడు. వెళ్ళి గబుక్కుని ఉష్ ఉష్ అని వచ్చిన గడ్డి పరికలు విసిరేట. అసలు వాడు అందుకేగా సృష్టించారు, ఈ గడ్డి పరిక దగ్గర చచ్చిపోయింది అది. ఈ పండితులంతా కలిసి తన తపశక్తి ఏం చేశారు, ఆవును సృష్టించడానికి తపశక్తి అంతా వినియోగించారు. వీడ బతుకంతా దాంతో పోయింది, ఆవు చచ్చిపోయింది. వెంటనే వాడంతా పక్క పక్కన చూస్తున్నారు, ఇది పరిగెత్తుకొచ్చేశారు. అయ్యి బాబోయ్ దుర్మార్గుడు గౌతముడు, ఎంత పాపం చేసావురా, నీ చేతి తిండి అపవిత్రం, నీ చేతి తిండి తిని నీ తిండి తిని మేము పాపాత్మలం అయిపోయామని తిట్టారట. నేనేం చేశాను అన్నాడు ఆయన, కపిల గోవు ఆవుల్లో గొప్పది, దాన్ని చంపితే మొత్తం భూమండలంలో ఉన్న జనాలందరినీ చంపిన మహాపాపం చుట్టుకుంది. నీకు బ్రహ్మహత్య, గోహత్య, శిశుహత్య, భ్రూణహత్య, పండితహత్య అన్ని పాపాలు నీకే పట్టుకున్నాయి, నీ మొహం తగలయ్యా, నీ మొహం చూస్తే పాపం అని తిట్టేశారు. ఆ మహాముని చాలా దుఃఖించేశాడు. సశోకేన అభిసంతప్త కార్యాకార్యం మహాముని నపశ్యతి స్మ సహసాతం ఋషిం మునయోబ్రువన్. శోక సంతప్తుడైపోయి ఏం చెయ్యాలి ఇప్పుడు నేను, కర్తవ్యాకర్తవ్యంలో అసమర్థుడైపోయాడు. ఆవును చంపానంటున్నారు, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి, నా అన్నం తినకూడదని వీళ్ళంతా నన్ను విరేశారు, ఇప్పుడు నా బతికేమిటి. అందులో అసలు మోహంచంటే ఎవడికైనా భయమే కదా. కపిల గోవు తన చేతిలో చచ్చిపోయింది, అది నిజానికి చచ్చేది కాదు, ఉష్ణింటి గడ్డి పరక్కే ఇలా అంటే చచ్చిపోతే ఆ మాయను గ్రహించలేకపోయాడు ఈయన. నేను నన్ను ఎక్కడో పేపర్లో వేశారు, తాడేపల్లిగూడలో బస్సు ఎక్కేటప్పుడు తగాదం వచ్చేది, తోపులట్లో చచ్చిపెట్టేవాడు, దాంతో తోసిన వాడు చచ్చినది పని, వాడు బీక్కురి చుట్టుకున్నట్టేది. ఒక్కోసారి కర్మయోగం అలా ఉంటూ ఉంటుంది. నేను ఇలాంటి తమాషాలు చూసా, గణపతికి సరిపిల్లో ఒక కుర్రాడు లోనా మీద పెడుతూ ఉంటే ఆ చిన్న బ్రేక్ వెళ్ళి పక్కనే ఉన్న ముసలవాడు కొంగుకు తగిలింది, జస్ట్ ఆవిడ కింద పడిపోయింది చచ్చిపోయింది. ఆవిడకి 90 ఏళ్ళుట, ఆవిడ ఏ క్షణంలో అయినా పోయేందుకు సిద్ధంగా ఉంది. వీడి కర్మగారు వీడి లోనా బ్రేక్ దిగి చచ్చిపోయింది ఆవిడ. ఇంకా జనాలు వచ్చారు, మా అమ్మని చంపేసావని పిల్లలు పట్టుకున్నారు. ఇంతకీ ఏంటి తెలుసా, ఆవిడకి తిండి పెట్టుకుంటే రోడ్లో తిప్పుతున్నారు వాళ్ళు. అన్న అన్నం పెట్టండి అని అందరూ అడుగుతుంది పాపం, ఇప్పుడు వీడికి అవకాశం వచ్చిందిగా పట్టుకున్నారు వాడిని. 60,000 ఇచ్చి వదిలించుకున్నాడు తప్పినం చివరికి. కర్మయోగాలు అలా ఉంటూ ఉంటాయి. అలాగా ఆ ఆవు చచ్చే స్థితిలో ఉన్నదాన్ని ఉష్ణ దిశలు చచ్చిపోయింది. అది తెలియజే ప్రాయశ్చిత్తం కోసం మహాబాధ పడిపోయాడు. అప్పుడు ఋషులు అన్నారు, నీ గోహత్య, నీ శరీరంలో ఉన్నంత వరకు నువ్వు సమస్త లోకాలలో మహా అపవిత్రుడివి, తావత్తేన్న భోక్తవ్యం, అంతవరకు ఈ గోహత్యా పాపం నీలో ఉన్నంత వరకు నీ చేతి కూడు అది వల్ల కాడు, విషంతో సమానం. విషంతో అయితే చస్తాం కాని నీ పాపం కూడు తింటే మా సంసారాలు తరతరాలు నశించిపోతాయి, చిచ్చి మేము తినం, మేము పోతాం అన్నారట. అందరూ వెళ్ళిపోతున్నామని విరేసిపోతూ ఉంటే గౌతముడు ఇంత పూర్వం ఆపాడు. ఇప్పుడు ఆపలేక ఏమవుతాడు, పాపం చేశానని ఆయనకి తెలుసు కదా, అలా ఏడుస్తూ ఉండిపోయాడు. ఆ పూట అన్నం అంతా వ్యర్థమైపోయింది, తినకుండా వెళ్ళిపోయాడు. ఆ మిట్ట మధ్యాహ్నం గిలగిలగిలగిల కొట్టేసుకున్నాడు ఆయన, ఏం చేయాలో అర్థం కాక. ఈ వెళ్ళిపోతున్న బ్రాహ్మణులతోకి మళ్ళీ వెంటబడి, అయ్యా నేను నిజంగా మహాపాపమే చేశాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి మీరు, ఒక వ్యక్తి పాపం చేస్తే ఈ పాపానికి ఏమిటి ప్రాయశ్చిత్తం మీరు చెప్పాలి, దయచేసి నాకు చెప్పండి అని అంటే, ఇక్కడికి నదీ ప్రవాహం వస్తే బాగుంటుంది, ఈ గోవు చచ్చిపోయిన మీద గంగా నది ప్రవహిస్తే నీ పాపం పోతుందన్నారట. ఎందుకన్నారు వీళ్ళు, వర్షాలు ఆధారంగానే అప్పుడు మనకి ఈ వేపంతా పంటలు మహారాష్ట్ర మొదలుకుని ఇంతవరకు దక్షిణం వేపంతా కూడా ఈ బెల్ట్ బెల్ట్ అంతా వర్షాధారం పంట. వర్షాలు లేకపోవడం వల్లే కదా కరువు, కరువు రావడం వల్లే కదా వీడి దగ్గరికి మనం వెళ్ళాం. అసలు కరువే లేకుండా పోవాలంటే మంచి నది కావాలి, ఆ నది వీడే తీసుకురాగలడు, అప్పుడు మనకి కరువు ఉండదు, వీడికి ఇంక కీర్తి ఉండదు అనుకుని తెచ్చాడు. కీర్తి పాడి చేద్దామని గంగను ఇక్కడికి తీసుకొచ్చి గోవు మీద నుంచి ప్రవహింపచేయి, నీకు ఆ పాపం పోతుంది అన్నారట. వెంటనే ఈయన దారుకావనానికి వెళ్ళాడు. ఆ దారుకావనానికి వెళ్ళి మహాద్భుతమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఒళ్ళంతా జడలు కట్టేసినట్టు అలా పైన కింద దాకా దిగిపోయింది, పుట్టలు పూసేశాయి, ఈగలు వేదవారు కుట్టి రక్త మాంసాలు పీకేసేయని అయినా పట్టించుకోకుండా తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే, నీ కమండలంలో ఉండే జలాన్ని గంగని నాకు ప్రసాదించమన్నట్ట. వెంటనే ఆయన ప్రసాదించాడు. అదే నాసిక్ అనే చోట పడింది త్ర్యంబకం, అక్కడ పడిన అది ఆయన వెంటే ప్రవహిస్తూ వచ్చి ఎక్కడ ఆయన ఆవుని ఇలాగ గడ్డి పరకతో తోలాడో, అంటే ఆవు ఎక్కడ చచ్చిపోయిందో అక్కడికి వచ్చింది. అదే కొవ్వూరు, గోష్పాద క్షేత్రం అంటే అది, కొవ్వూరు కాదు గోవు ఊరు, కొవ్వూరు అయిపోయింది దగ్గర వీరికి, గోవూరు అనమాట అది. ఆవు అక్కడ చచ్చిపోయింది అనమాట ఆ గోష్పాద క్షేత్రంలో. ఆ ఆవు మించి ప్రవహించగానే ఆ పాపం పోయింది అన్నారట ఈ బ్రాహ్మణులు పండితులంతా. ఈ వంకతో గౌతమి వచ్చింది, గంగ గోవు మేంచి ప్రవహించింది కనుక గోదావరి అయింది, గోదా అంటే గోవును రక్షించున్నది, గౌతముడి పేరు మీదుగా దానికి గౌతమి అని పేరు వచ్చింది. ఈయనకి అపగీతి తెచ్చి పెడదామంటే ఆయన పేరు ఎంత పెరిగిపోయిందో చూడండి, ఆయన పేరు మీద నది వచ్చేసింది. ఏకంగా ఎవడన్నా గోదావరి ఉన్నంత వరకు గౌతముడిని మర్చిపోలేడు, గౌతమి గౌతమి అనవలసిందే దాన్ని. మీరు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అనమాట, ఎవడైనా అపకీర్తి తెచ్చి పెడదామంటే రాబోటి వాడికి పండితుడికి ఈ అపకీర్తి ఇంకా పెరుగుతుంది, కీర్తి అవుతుంది. ఎందుకని కొంతమంది అయినా ప్రాణం అట్టేసేవాళ్ళు ఉంటారు కనుక, భక్తులు కాదు భక్తురాలు కొందరైనా ఉంటారు కనుక. అలాగా గౌతముడికి పేరు వచ్చింది. ఇప్పుడు గౌతముడి దగ్గరికి నారదుడు వచ్చాట, మహాత్మా నువ్వు చాలా గొప్పవాడు అయ్యా, ఆనాడు భగీరథుడు ఉత్తరం వేపు గంగం తెచ్చి భగీరథి అని పేరు తెచ్చాడు, ఉత్తర భారతదేశం పుణ్యదేశం చేశాడు. మళ్ళీ దక్షిణం వేపు గంగం తీసుకొచ్చి దక్షిణ భారతం అంతా సస్యామలం చేశావు, గోదావరిని తీసుకొచ్చావు, నువ్వు మహాత్ముడివి, ఈ భూమండలంలో శాశ్వతంగా నీ పేరు నిలిచిపోతుంది, ఎందుకో మనలో మనమాట, అది నిజంగా కుట్రయ్యా, ఈ పండితులంతా నీ మీద ద్వేషం కొద్దీ నీకు ఓ పేరు వచ్చేస్తుందని, నీకు బాగా అందరూ కీర్తించి పెడుతున్నారని కుట్ర చేసి గోహత్య తెచ్చిపెట్టాను, నిజానికి నీకు గోహత్యే లేదన్నట్ట. అప్పుడు ఈయన దివ్య దృష్టితో చూశాడు, అమ్మా ఈ పండితులు చేసిన మోసం అంతా తెలిసిపోయింది, దుర్మార్గురాలా, సాటివాణ్ణి, నా కూడా కూడా తిరిగి నా వల్ల కూడా అనేకమైన పేర్లు తెచ్చుకుని 12 నా కూడా తిరిగి నా కూడా తిరిగి అన్ని చోట్ల మిమ్మల్ని ఎంతో గొప్పవాళ్ళని పరిచయం చేస్తే నాకే అసలు పెడదాం అనుకున్నారా, నాకు గోహత్యా పాపం తెచ్చి పెడతారా, నాకు శాశ్వతమైన అపకీర్తి తెచ్చి పెడతారా, ఈ పాపానికి మిమ్మల్ని శపించేస్తున్నాను అని ఆయన శిశాప అది యువ కోపత ఇంకా అది తట్టుకోలేని కోపం వచ్చేసినప్పుడే. ఎందుకని ద్రోహం మామూలు ద్రోహం కాదు, మీరు ఎప్పుడు కూడా శత్రువు అనుకుంటే వాడిని ఎదుర్కోవచ్చు, మిత్రుల పక్కన నటించేవాడిని క్షమించకూడదు మనం, ఎందుకని ఇది చాలా ద్రోహం. శత్రువు ఒకేసారి అపకారం చేసి పెడతాడు, నేను నీకు విరోధిని అంటాడు, నీ కూడా నీ మిత్రుడంటూ నీ గుట్టుమట్లు తెలుసుకుంటూ పక్క వాళ్ళ దగ్గర వీడి గురించి లేనిపోయి చెబుతూ వీడి మీద అసూయతో వీడికి లేనిపోయిన అపకీర్తి తెచ్చిపెట్టేటటువంటి వాడు ఎంత దుర్మార్గుడు. అందుకని ఏమన్నారంటే, ద్రోహంలో శత్రువై ద్రోహం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది, దానికి ఏం పాపం లేదు, మిత్రద్రోహం చేసిన వాడికి వేద వినిందకుడి కంటే ఎక్కువ పాపం అన్నారు. కూడా తిరిగి 12 ఏళ్ళు అన్నం తిని ఇంత పాపం తెచ్చిపెట్టేసినందువల్ల ఆయన అతీవమైన పాపం తెచ్చుకుని ఏం చేశాట, భవిష్యంతి త్రైవాహ్యాహ మహాపాతకి. ఓ దుర్మార్గులారా, పరమ పాపాత్ములారా, సర్వనాశనమైపోండి అని చెప్పారు. మీరంతా వేద బాధ్యులైపోండి, వేదానికి అతీతులైపోండి అన్నాడు. ఈ క్షణం నుంచి ఇక మీకు వేదాలు పనికి రాకుండా పోగాక, మీకు వేదాలు రావు, చదువు రాదు, మీరు మహాపాపాత్ములు అయిపోండి, మీరంతా ఎటువేద నుంచి పొట్ట పోషణ కోసం సేవ కావాల్సి మహాపాపాత్ములతో మొదటి స్థానంలోకి పండి. మీరు అనుక్షణం జన్మలెత్తి దుఃఖాలు పాలైపోండి అని నిర్ణయించారు. సరే సంప్రాప్యతి మీరంతా సర్వనాశనం అయిపోయారని ఒక శాపం కాదు. కలియుగాంతం వరకు మీరు వేద బహిష్కృతి పదే పదే పుడుతూ తావండి, పుడుతూ తావండి. గురుద్రోహులు మిత్రద్రోహులు ఇవ్వండి, మిమ్మల్ని చూసిన వాళ్ళంతా మీరా, మీరు పండితులా, మీరు బ్రాహ్మణి అని తిడతారు. మీకు పురాణంలో ఒక శ్లోక చదవడానికి గంట టైం పట్టుగాక, ఓ ఇలా తీసుకోరు. ఏడుస్తూ మొత్తం చదివినని వచ్చిపోయిదేవ సరిగ్గా వినపట్టలేదండి అరగదు వాళ్ళకి. వాసుదేవ హరి వాసుదేవ ఒక్క నిమిషం నామని చెప్పేటంట. వాసుదేవ హరి వాసుదేవ హరి వాసుదేవ వస్తూ పోతాడు. వాసుదేవ హరి వాసుదేవ దాంతో వీళ్ళంతా కూడా భయపడి సర్వే సంప్రాప్య దేవేచం శంకరం విష్ణుమవ్యయం అస్తు వన్లౌకికై స్తోత్రై ఉచ్చిష్టాయవ సర్వగు. దాంతో వీళ్ళు ఉచ్చిష్ట వ్యక్తులైపోయారు, అంటే ఎంగిరి విస్తరాకుల్లా తయారయ్యారు. తయారై దేవాధిపతి అయిన శంకరుడి దగ్గరికి వెళ్ళారట. సరిగ్గా ఆ సమయానికి శివుడు కూడా విష్ణువుతో కలిసి ఉన్నాడు. శివకేశవులిద్దరూ ఒకే చోట ఆసనాల మీద కూర్చుని ఉన్నారు. అక్కడికి వెళ్ళి పవిత్రమైన స్తోత్రాలు చేసి దేవదేవులారా జగన్నాథుల ఉచ్చిష్టం అంటే ఎంగిరి కూటితో సమానమైన శరీరాలతో కాంతి మాసి శాపగ్రస్తుని అమావాస్య రోజుల్లో చంద్రుడు కనపడకుండా పోయినట్టు తమ శక్తులన్నీ నశించిపోగా శివకేశవులు ఉన్న చోటికి వెళ్ళారట. అదృష్టవశాత్తు వారిద్దరూ ఒకే చోట ఉన్నారు, అందుకని ఇద్దరిని ఇలా నమస్కరించారు. దేవదేవో మహాదేవో భక్తానాం ఆర్తినాశనో కామవృత్యా మహాయోగో ఇద్దరు సర్వవ్యాపకులు, ప్రపంచమంతా నిండి ఉండే దేవతలు, దేవాది దేవులు, దేవతలకు కూడా దేవుళ్ళు, మహాదేవులు. భక్తులకు వచ్చే పీడలన్నీ తొలగిస్తారు. మహాయోగులు మమ్మల్ని ఈ పాపం నుంచి విముక్తులు చెయ్యండి. మహాభయంకరమైన దోషం మేము చేసాం. ఏమంటే ఈర్ష ఎంత పనైనా చేస్తుంది. పాపం అసూయ మహాపాపాలు. క్రుద్ధో హన్యాత్ గురువునపి, కోపగించిన వాడు గురువుని చంపేస్తాడు, అందులో సందేహం లేదు. గురువుని కూడా చంపుతాడంటే వాడు ఎంత పాపం చేస్తాడు. మహాభయంకరమైన ఈ క్రోధం మమ్మల్ని పట్టుకుంది. దాంతో గౌతముడికి చెయ్యరాని ద్రోహం చేశాం అని చెప్పి ఆ మహాత్ముడు చెప్పించడంలో తప్పురా. ఎందుకని ఆ ద్రోహం హృదయానికి చాలా గాయం కలిగిస్తేగా ఆయన ఎలా మాట్లాడ్డు కదా. ఆయన ఎంత బాధపడితే ఎంత తీవ్రమైన వేదన కలిగితే ఇలా శపించాడు. ఆ శాపం వల్ల మా కాంతి మాసి మేము నశించుకోకుండా మమ్మల్ని రక్షించండి అని బతిమాలగా శంకరుడు విష్ణువుని చూచి వీళ్ళు భయంకర శాపగ్రస్తులయ్యారు, వీళ్ళు అల్పాయుష్కులైపోతారు, ఇక్కడి నుంచి పుడుతూ చస్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి శాప ప్రభావం ఎక్కడ వస్తుందంటే కలియుగంలో కనపడుతుందట. కలియుగంలో వేదానికి దూరమై తక్కువ చూసారు మీరు, మీరు కలియుగం ఎక్కువ మంది బ్రాహ్మణులకి పాటించలేకపోవడం కదా ఆ శాపమే. అంటే ఆ శాపం యొక్క వంశానికి తగిలినటువంటి ఎవడెవడ వంశాలకు తగిలి వంశ వాళ్ళందరికీ సంస్కృతి పాటించి దూరం అయిపోతుందట. సంధ్యావందనం ఈ పురాణాదులు వీటికి దూరం అయిపోతారు. ఆనాడు ఇప్పుడో పెద్దలు కొందరు చేసిన పాపానికి ఆ వంశం వంశం ఉండడానికంటే వాళ్ళే ఇలా మళ్ళీ పుడుతూ చూస్తూ పోతూ ఉంటారు. వీళ్ళకి ఆచారం అనాచారం అయిపోతారు. ఇది కలియుగంలో మహాబాధ ఇప్పుడో చెప్పారు వాళ్ళు కలిగిస్తుంది. దీనివల్ల వీళ్ళను చూసినటువంటి ప్రజలు తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ వల్ల అసలు పండితులకు కూడా రవ్వంత అపఖ్యాతి వస్తూ ఉంటుంది. వీళ్ళు కళావల్పాయుషాం ఆచార విహీనాం, కలియుగంలో ఆచార విహీనులై అల్పాయుష్కులై పుడుతూ చూస్తూ సిగరెట్లు కాలుస్తూ మందు భ్రాంతి మొదలైనటువంటి వాటిని సేకరిస్తూ ప్రజల చేత వేలెత్తి చూపించుకుంటూ అద్భుతమైన వేద కర్మలకు అతీతులు అయిపోతారు వీళ్ళు. అప్పుడు వీళ్ళని చూసి ప్రజలు కొంతమంది ఇలా పనిచేయడం వల్ల అసలు ఈ వేద కర్మలకే దూరం అయిపోయే ప్రమాణం వస్తుంది, అది రాకుండా వీళ్ళకి విముక్తి మార్గాన్ని ప్రసాదించు అనగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక క్షణం ఆలోచించి ప్రణామం చేస్తూ తన దగ్గరకు వచ్చినటువంటి వీళ్ళను రక్షించాలనుకున్నాడు. ఓ శంకర, వేద బహిష్కృతులైన పురుషులలో పుణ్యం ఉండదు. గౌతముడు వీళ్ళని వేద బహిష్కృతులు అవ్వడని చెప్పించాడు. నా వేద బాహ్యే పురుషే పుణ్యలేసోపి శంకర సంగచ్చతే మహాదేవ ధర్మో వేదాద్వి నిర్భవౌ. ఎవడు వేదానికి వ్యతిరేకమై వేదం చదువుకోక మంత్ర జ్ఞానం లేకుండా పాండిత్యానికి దూరమవుతాడో వాడికి రవ్వంత కూడా పుణ్యం ఉండదు. ఎందుకంటే ధర్మం వేదాలను తెచ్చింది. మహేశ్వర అయినా భక్తవత్సలం మనం, వీళ్ళని రక్షించాలి. అందుకని వీళ్ళ కోసం ఏం చేద్దామంటే రకరకాలైన ధర్మాలు ప్రవేశపెడదాం. ఈ ధర్మాలలో వ్యామోహంలో పడి కొంతమంది కొట్టుకుపోతారు. ఆ కొట్టుకుపోయేటటువంటి వాళ్ళకేమో పూజార్హత లేకుండా, ఇది ధర్మము అని నిర్ణయించుకునే వాడికి పూజార్హత కలిగేటట్టు చేద్దాం. ఏది ధర్మమో ఏది ధర్మమో ఎవరికి తెలుస్తుంది అంటే వాళ్ళకు కూడా ఒక మార్గం ప్రవేశపెడదాం. నగాయత్ర్యా సమో దేవో నగాయత్ర్యా పరంతపః నగాయత్ర్యా సమో మంత్రో నగాయత్ర్యా పరం మనుః. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, గాయత్రికి మించిన ధర్మం లేదు, గాయత్రికి మించిన వేదం లేదు, గాయత్రికి మించిన శరీరం లేదు, గాయత్రికి మించిన తపస్సు లేదు. ఏ బ్రాహ్మణుడు పొద్దున్నే లేచి పవిత్రమైనటువంటి వేదోక్త కర్మ ప్రకారం గాయత్రీ మంత్రాన్ని భక్తితో చేస్తాడో అటువంటి వాడికి పురాణం వినే అర్హత కలిగిస్తున్నాం. వాళ్ళ కోసం మనం విష్ణు స్వరూపుడైన వ్యాసుని ద్వారా పురాణాలు అందిద్దాం. అప్పుడు వాళ్ళు ఈ పురాణాలు విని ఏం చేస్తారు, తరిస్తారు. శ్రద్ధగా విని దానిని తరిస్తారు. అయితే ఆ వినేటటువంటి వాళ్ళు మోహశాస్త్ర నిపీడితా భక్తితోటి గురువును సేవిస్తే మోహంలో పడరు, గురువును తిరస్కరిస్తే పురాణాలు విన్నాక మోహంలో పడతారు. మోహంలో పడిన వాడు నరకం పాలయ్యేటట్టు మోహంలో పడనటువంటి వాళ్ళంతా బాగుపడేటట్టు చేస్తాం. వెరసి ఇప్పుడు ఈ పురాణాలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆనాడు ఈ శాపవశాత్తు ఎవరైతే పుడుతూ చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని కూడా ఉద్ధరించేందుకు ఇది పుట్టింది. అంత దుర్మార్గుల్నే ఉద్ధరిస్తే ఇక మిగతా వాళ్ళని ఇది గ్యారంటీగా ఉద్ధరిస్తుంది. అంత గురుద్రోహం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం పురాణం అన్నారు. ఇంకా తగ్గిన ద్రోహాలకి ఇది ఎంత ఔషధమో ఆలోచించండి. వేదం చాలా చిన్న విధానం ఉంది, వాళ్ళంతా బాగుపడతారు. కేవలం వీళ్ళని ఉద్ధరించడం కోసం ఈ కలియుగంలో అల్పాచార విహీనులై గౌతముని శాపం చేత పీడింపబడుతున్న పరమ దుర్మార్గులు లాంటి వాళ్ళని కూడా ఉద్ధరిస్తుంది ఈ ప్రాణం. వినండి, ధరించండి. ఎవడైనా రవ్వంత వ్యతిరేకంగా పురాణానికి మాట్లాడితే వాడు వేదములను తన్నిన పాపాత్ముడు అవుతాడు. మహాభయంకరమైన శివద్రోహం చేసిన వాళ్ళు, విష్ణు ద్రోహం చేసిన వాళ్ళు, గురువుల్ని చంపిన వాళ్ళు, భ్రాతృహత్య చేసిన వాళ్ళు, కన్న తల్లిని వదిన గారిని పొందాలని కోరిక వచ్చినటువంటి వాళ్ళకి ఏ పాపం వస్తుందో ఆ పాపం వారికి వస్తుంది కాక. కాబట్టి వారికి గతి ఇది అని విష్ణుమూర్తి సెలవిచ్చాడు. అంతేకాదు, ఎవర్రా ఈ క్షణం నుంచి గాయత్రి మంత్రం చెయ్యండి, చేసి చేయగానే ఈ పురాణాలు చదివి వీటిని తీసుకుని వ్యాసుడు రాసిన ఈ పురాణాలను మీరు లోకంలో వ్యాపింపజేయండి. మీరంతా ఏం చేస్తారు, వర్తత్వం ప్రసాదేన నాణ్యత నిష్కృతి నా ప్రకారంగా నడుచుకుని ఈ పురాణాలు వ్యాపింపజేయండి. మళ్ళీ మీ కుట్ర ప్రకారంగా పురాణం చెప్పేవాడికి వ్యతిరేక ప్రచారం చేశారనుకోండి, నిష్కృతి రికిందాక ఇంకా మీకు నిష్కృతి లేదు. మీకు నిష్కృతి కావాలంటే వీటిని జాగ్రత్తగా ప్రచారం చేయండి. అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళు మీ పాత బుద్ధి చూపించారనుకో, ఇక మిమ్మల్ని ఎవరు ఉద్ధరించలేదు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది, నా గురించి ఆయన ఎవడన్నా తిట్టుకుంటే పాత బుద్ధి బాగు తిట్టుకున్నట్టారు వాడికి, వాడికి నిష్కృతి లేదు, ఇంక నేనేం ప్రత్యేకంగా అనక్కర్లేదు. ఇంకెంతకంటే ఏం చెప్తాడు, ఇది 122వ శ్లోకం. వర్తత్వం మత్ ప్రసాదేన నా అనుగ్రహంతో వచ్చిన ఈ పురాణాలతో జీవించండి. నాణ్యత నిష్కృతి రిహి వహ, వహ అంటే మీకు నా అన్యత నిష్కృతి మరో రకంగా నిష్కృతి లేదు. దీనికి వ్యతిరేకంగా నడుచుకుంటే ఇక మిమ్మల్ని ఎవడు బాగుయ్యలేదు, వెళ్ళండి అనగానే వాళ్ళు అన్నారట, అలాగే గాయత్రి చెప్పిస్తాం, పురాణాలు వింటాం, వినడమే కాదు ఇది లోకంలో ప్రచారం చేస్తాం, అలా ప్రచారం చేసిన వాళ్ళకి పాపాలు త్వరగా అనుగ్రహించండి అని సెలవు తీసి బయలుదేరారట. వాళ్ళు ఎవరైతే అలా చేశారో వాళ్ళు వాడు వంశం వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తడం ఎత్తుతున్నా పవిత్రులై కాస్త పండితులై మంచి పేరు తెచ్చుకున్నారు. అలా చెయ్యని వాళ్ళు అపఖ్యాతి పాలై అల్పాయుష్కులై అందరి చేత చీయనిపించుకుంటూ చే వీడియో ట్రై పండితుల వంశంలో పుట్టారు వీడు, పుట్టక కూడా పుట్టకైనా అని అందరూ అంటూ ఉండగా వీలెత్తి చూపించుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళకి మాత్రం నిష్కృతి లేకుండా పోయింది, వీళ్ళంతా శాస్త్ర రహితులు అయిపోయారు పాపం. అందుకే ఇప్పటికి కూడా చాలా మంది చూసారు, ఓ అంటే డమ్ము రాకుండా ఏదో పొట్టపూటి కోసం బతుకుతూ ఉంటారు. వాళ్ళంతా గౌతమ శాపానికి గురి కూడా ఇవి వినక శాస్త్రాలకు వ్యతిరేకంగా నడుచుకునేవాళ్ళు, గాయత్రి మంత్రం చెయ్యని వాళ్ళు. చేస్తే వాడు మహాత్ముడు అవుతాడు. ఇంకా ఆ గౌతముడు అందరినీ శపించాలి, కొందరినే శపించాడు. ఆ శపించిన వంశం వాళ్ళు అనమాట. ఇప్పుడు మీకు కిందకంటే స్పష్టంగా చెప్పక్కర్లా, ఎక్కడ పడితే అక్కడ వంతెనల మీద కూర్చొని వీడియోలు కాల్చుకుంటూ సాయంకాలం అయ్యేసరికి ప్రత్యేకమైన ప్రదేశాల్లోకి వెళ్లే వాళ్ళంతా పాప ఆ శాపం పొందిన వాడు వంశం వాళ్ళు వాళ్ళు అన్నమాట. ఇక్కడ శంకరుడు ఇలా శాపం పొందినట్టు వారు వెళ్ళి వాళ్ళరా, మీరు నేను ఇన్ని చెప్పినా మీరు జపం చేయలేరు, ఇంకా మీరు పురాణాలు వినకుండా మీ కర్మయోగాలు బట్టి పీడిస్తే మీ పాపాలు పోవాలి, ఈ పాపం పోవాలంటే ఏం చేస్తానంటే నేను వచ్చి మిమ్మల్ని పెట్టి అడుగుతా, కనీసం నా భిక్షాపత్రంలో రవంత అన్నం పెట్టండి, ఆ అన్నం తిని నేను మిమ్మల్ని పాపముక్తులు చేస్తాను. ఎప్పుడైనా ఇంటికి ఎవడైనా అడుక్కోవడానికి వస్తే వాడికి అంత పెట్టామనుకోండి మన పాపాలని వాడు పట్టుకుపోతాడు, అతిథికి మనం ఏం పెట్టకపోతే వాడు తన పాపాలు మనకి ఇచ్చి మన పుణ్యం వాడు పట్టుకుపోతాడు. అదే వాడి రహస్యం. అందువల్లే వీలున్నంత వరకు ఏదో దోచిపెట్టమని ఎవడంటాడు, ఏదో మనం తిన్న అన్నను ఒక్క కుప్పిడు ముద్ద 10 పైసలు 10 పైసలు ఇక్కడ కొద్ది పాపం కానీ 1 రూపాయి లేదా ఒక కుప్పిడు బియ్యం 1000 తప్పు లేదు, ఇంట్లో లడ్డూలు చేసుకుంటే ఏదో ఆ మాత్రం లడ్డూ చేసి వాడికి ఒక 10 లాంటి లడ్డూ పెడుతుంది. ఎక్కడ పడితే అక్కడ పూర్వం పండితులు తినవండానికి కారణం ఏంటో తెలిసినా, తింటే వాడు పెట్టిన లడ్డూ పెట్టాడు, ఆ లడ్డూ పేరు చెప్పి ఈ ఫుడ్ తిని వీడు మొత్తం పాపంతా పట్టుకుపోతున్నాడు. వీడింటికి వచ్చి మళ్ళీ గాయత్రి చేసుకోవాలి శుభ్రంగా, వాడు కాఫీయో ఓ లడ్డూ వేసేసి వీడికి అంటగట్టేస్తారు పాపాలన్నమాట. ఆ రకంగా శ్రీ పరమేశ్వరుడు అలా వాళ్ళ దగ్గర అన్నం రూపంలో పాపాలు తీసుకోవడం కోసం బయలుదేరారట. బయలుదేరి ఏ ఇంటికైనా వెడుతున్నాడు. ఈలోపు ఆయన ఏం చేశాడు, అంధకాసురుడు లక్షణం తెలుసు కదా, వాడు పార్వతీదేవి మీద వ్యామోహంతో ఉన్నాడు అంధకుడు. నేను భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఈ అమ్మవారు పార్వతీదేవిని ఎవరు రక్షిస్తారు, అమ్మవారిని రక్షించాలా, అమ్మవారి గురికి ఎవరన్నా సేవ చేసేవాళ్ళు కావాలనుకుని విష్ణుమూర్తిని పిలిచాట. స్వామి నేను భిక్షాటనకి బయలుదేరా, పాపాత్ములు శాపానికి గురైనటువంటి ఋషుల్ని రక్షించాలి, ఇప్పుడు నేను వచ్చేదాకా అమ్మవారికి సేవ నువ్వు చెయ్యి అని నిక్షిప్య పార్వతీన్ దేవీన్ విష్ణువు అమిత దేహం చేసి నువ్వు రక్షించమని విష్ణువుకి అప్పగించాడు. అక్కడితో ఆయన ఆగరా, ఈ పరమేశ్వరుడికి తప్పుడు పనులు చేసిన వాడి మీద రౌద్రం వస్తుంది కోపం, ఆ కోపం నుంచి ఒక రూపాన్ని తయారు చేశాట, అదే మహాభైరవుడు. ఈ భైరవుడు పుట్టాడు ఆయన 3వ కంట్లోంచి, రుద్రస్వరూపుడు. ప్రళయకాలంలో తాటిపండు దివినట్టుగా బురదలోకి తాటిపండు తొక్కేసినట్టుగా ఈ భూగోళాలన్నీ తొక్కిపారేస్తాట సముద్రంలోకి ఆయన ప్రళయకాలంలో. బ్రహ్మాండ గోళాలతో ఆయన వాలీబాలు ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు. ప్రళయకాల భైరవుడు అంటారు. బి అని అరిస్తే లోకమంతా అల్లకల్లోలం అయిపోతుంది. అలా అరిచేవాడు గనక బి అనే రవం చేస్తాడు గనక భైరవుడు అన్నారు. అటువంటి భైరవుడిని సృష్టించి ఈ అమ్మవారి యొక్క గేటు దగ్గర కాపలాకాయి, ఎవడన్నా వస్తే వాడు దొంప తెచ్చి పారే అని తన త్రిశూలం కూడా వాడికి ఇచ్చాడు రక్షణగా. ఈ విధంగా రక్షణకి నారాయణుణ్ణి భైరవుణ్ణి అక్కడ అట్టేపెట్టి పరమేశ్వరుడు భిక్షాటనకి బయలుదేరాడు. అమ్మవారి రక్షణ కోసం వెళుతున్నటువంటి వాళ్ళల్లో భైరవుడేమో గుమ్మం దగ్గర ఉన్నాడు, గేట్ కీపర్. కాబట్టి భైరవుడి చేతిలో కపాలం, మూడు కళ్ళు ఇవన్నీ పుచ్చుకుని త్రిశూలం పుచ్చుకుని ఉన్నాడు. కానీ విష్ణుమూర్తి అమ్మవారి అంతఃపురంలో కాపలాకాయ్యాడు. అందుకే నేను ఏం చేశాడు చెప్పారుగా మీకు, అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారి స్త్రీ రూపధారి నియతం సేవతే స్మ మహేశ్వరి బ్రహ్మ హుతాశన శుక్రో యమోన్యే సురపుంగవ ప్రస్థితే చ మహాదేవో విష్ణుర్విశ్వతను స్వయం. స్వామివారి వేళను విడిచిపెట్టి వెళ్ళగానే అమ్మని సేవించడం కోసం శ్రీ మహావిష్ణువు బ్రహ్మ అగ్ని ఇంద్ర యమ దేవతలతో కలిసి అమ్మవారి సేవకి అంతఃపురానికి వెళ్ళగానే స్త్రీ రూపాలు ధరించేశారు వారంతా. ఈ స్త్రీ రూపధారి అయిన విష్ణు అమ్మవారికి సేవ చేస్తున్నాడు ఈ దేవతలతో పాటు నియమపూర్వకంగా. ద్వారం దగ్గర ఎవరున్నారు? భైరవుడు, దాంతో పాటు నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఈ లోపు మన శివుడు భిక్షాటనకి దారుకావనానికి బయలుదేరాడు. దారుకావనంలో రకరకాల ఋషీశ్వరులు ఉన్నారు. ఆ ఋషీశ్వరులు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఈ శివుడు కొట్టి పని చేయాలనుకున్నట్ట. గౌతముడిని మీరు పిలిపించి ఆయనకి చేత చాలా పాపం చేయించామనిపించారు కదా, మిమ్మల్ని కొంచెం పరీక్షిస్తానని దిగంబరంగా వస్త్రాలు లేకుండా శివుడు ఆ ఋషీశ్వరుల కుమారం వచ్చి అడుగు పెడుతున్నట్ట. ఋషుల పత్నులందరూ భిక్షాటనకి వచ్చినటువంటి శివుడికి భిక్ష వేయడానికి వచ్చి వ్యామోహితుని కూడా పడిపోయారట. ఆయన వెంట మొత్తం సంసారాలన్నీ వదిలి దాంతో మళ్ళీ ఋషీశ్వరులకు అందరికి ఒళ్ళు మండిపోయింది. దారుగావనమందు స్త్రీ రూపమూర్తుల పాతివ్రత్యముంచి రూపవచ్చి వ్యక్తి మాయామోహ భిక్షుగుండీతడు పట్టుడు కొట్టుడు అదల్చుడంచును వారలు వెంటపడగా. వీడెవడ దొంగ మోసగడరా, వేషం వేస్తున్నాడు ముష్టివాడు, భిక్షాటలకు వచ్చి మన పతివ్రతలైన భార్యలందరినీ పాడు చేసి కొట్టుకుపోతున్నాడు వీడు. వీడు కొట్టడి తిట్టడని వాళ్ళంతా కూడా కమండలాలు వేసుకుని దండాలు వేసుకుని కాషాయ వస్త్రాలు వేసి మీద తీసి కట్టేపోయారట. వెంటనే అక్కడ చూస్తూ ఉండగా శివుడు కాస్త స్తంభించిపోయాడు. పెద్ద పాషాణం శివలింగం అయిపోయాడే. మహాద్భుతమైన ఉరులింగం భూలోకం నుంచి పైదాక వెళ్ళిపోయింది. ఆపాదాళ హస్తలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తూకృతమేకమీశమనిశం రుద్రాను ఆకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే తపపదం విప్రో విషించేత్యం. పాతాళంలోకి కిందకి వెళ్ళిపోయాడు, ఆకాశంలోకి పైకి వెళ్ళిపోయాడు. అలా వ్యాపించి మొత్తం దిక్కులంతా నిండిపోయాడు. ఆ లింగాన్ని కొట్టడానికి వీళ్ళందరినీ ఆ లింగం ఒక దెబ్బ కొట్టేసరికి తలకాయలు పగిలి మొత్తి రక్తం ఊడుతూ అప్పటికి అర్థమైంది ఆయన పరమేశ్వరుడు అస్తమాటు పాపాలే చేస్తున్నాం, కర్మయోగం ఏదో వచ్చిపడింది అనుకున్నారు వాడు. వెంటనే చెంబుల్లో నీళ్లు తీసుకుని అభిషేకించి పూజించి పైనుంచి కింద దాకా ఉన్న ఆ లింగాన్ని భక్తితో తడివి నమస్కరించి వామోయ్ రుద్ర ఈశ్వర పరమేశ్వర కపాలి శూలధర పాశహస్త మృత్యుంజయ కాలాంతక రుద్ర త్ర్యంబక ఈశ్వర నమో నమః కపాలినే వినాయక పాడయ్యి అంటూ అద్భుతమైనటువంటి మంత్రాలతో ఆయన స్థుతించారు. ఆనందంతో తన్మయనైపోయి అప్పుడు పరమేశ్వరుడు, నా శక్తిని ఎవరు తట్టుకోగలిపించి వాళ్ళారా, అసలు ఈ పతివ్రతలు నా వెంట పడితే మీరు ఏదో పాతివ్రత్య భంగం ఉంటారు, నేను ఎవరిలో లేరు గనక ఇంకా మీరు నన్ను గుర్తించగలరా లేదా, ఆ శక్తి వచ్చిందా లేదా అని పరీక్షించారు. ఇక్కడ కూడా వెంపర్లాడారు. కాబట్టి మరొక అవకాశం మీకు ఇస్తున్నాను, కలియుగాంతం వరకు నా లింగాన్ని మీరు మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేస్తే మీకు పాపాలు తొలగుతాయి, మీకు మళ్ళీ పూజ్యార్హత వస్తుంది, భక్తితో అర్చించండి అని వరించాడు. ఈ లోపు అక్కడ అంధకాసురుడు దూతల ద్వారా తెలుసుకున్నాడు ఏమని, శివుడు భిక్షాటన కోసం భూలోకంలో దారుగావనానికి వెళ్ళాట, అమ్మవారు పార్వతి అంతఃపురంలో ఉందిట, కాపరాకి ఎవడో భైరవుడు అన్నవాడు నామకే వస్తే ఉన్నట్టు లోపల ఆడవాళ్లే కాపరాకి వస్తారు. అంటే విష్ణు వీళ్ళందరూ స్త్రీ రూపంలోనే ఉన్నారు కాబట్టి వాడు ఏమనుకున్నాడు, ఆడవాళ్లే కాపరాకి వస్తారట, ఇప్పుడు వెళితే అమ్మవారిని పట్టుకుపోతే ఎవరు అట్టుకోరు అనుకున్నాడు. పాపం వెంటనే ఏం చేశాడు వాడు, మహావేగంగా బయలుదేరాడు. ఏతస్మిన్నంతరో దైత్యో హ్యందకో నామ దుర్మతి ఆకర్తుకామో గిరిజాం ఆజగా మాతమందలు. ఈ దుర్బుద్ధి అంధకాసురుడు పార్వతీదేవి మీద వ్యామోహం విడిచిపెట్టలేదు, నందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వీడు మందర పర్వతం దగ్గరికి వెళ్ళి తన అనుచరుల్ని వెంట పెట్టుకుని హిమవంతుడి దగ్గరికి వెళ్లాలనుకుంటున్నాడు పార్వతి దగ్గరికి అని తెలుసుకున్నట్టు కాలభైరవుడు. వెంటనే కాపురవాడుగా అక్కడ ఉన్నవాడు కలిసి మందర పర్వతం దగ్గరకు వచ్చి ఆపి ప్రళయకాల భైరవుణ్ణి శ్రీ పరమేశ్వర స్వరూపాన్ని అడుగు ఒక్క అడుగు కూడా నిన్ను వెళ్ళనివ్వను అని వాడిని శూలంతో ఎదుర్కొన్నాడు. ఘోర యుద్ధం జరిగింది. ఈ శంకరుల యొక్క శరీరం నుంచి ఆవిర్భవించిన భైరవుడు ఆ అంధకాసురుని కింద పడేసి ఛాతీ మీద గుండెల మీద రక్షస్థల మీద శూలంతో ఒక బూడు పొడిచాడు. అంధకాసురుడికి ఒక వరం ఉన్నది, వాడి శరీరం నుంచి ఎన్ని రక్త బిందువులు పడతాయో అంతమంది అంధకులు పుడతారు, రక్త బీజులు అంటే వీడు కూడా. వెంటనే వేల మంది లక్షల మంది అంధకాసురులు పుట్టుకొచ్చేశారు. ఈ అంధక దైత్యులు వచ్చి నందీశ్వరుడు ప్రమదగణాలని చిత కొట్టేస్తూ భైరవుడితో ఘోరార్థం చేయడం మొదలెట్టారట. కంటాకర్ణుడు, మేనాదుడు, చండేశుడు, చండతాపురుడు, నందీశ్వరాదుడు అందరూ, వినాయకుడు, మేఘవాహుడు, సోమనంది భైరవుడికి సాయంగా వచ్చారు. అందరినీ పారద్రోలు ఇస్తున్నాడు అంధకాసురుడు. ఘోరమైన శస్త్రాస్త్రాలతో చితకొట్టి పారేశాడు. ఇంతలో మహాబలశాలి అయినటువంటి కాలభైరవుడు మళ్ళీ వాడిని వక్షస్థల మీద పొలిచాట. పొడిచే కొద్ది వాళ్ళు వచ్చి రాక్షసులు పుట్టుకొస్తున్నారు. పుట్టుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రమద గణాలని బంధేసి యోజనాలు అతనికి విసిరి పారేస్తున్నారు. శబ్దం పుడుతోంది, ఘోర శబ్దం, ఘోర యుద్ధం సాగుతోంది. భైరవుడి చేతిలో మాత్రం పరాజితుడు కావడంలో అంతకుడు. అప్పుడు ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదేంటర్ ఇంత ఘోర యుద్ధం జరుగుతుంటే కూడా వీడు చావడంలా, ప్రపంచమంతా ప్రళయకాలంలో ఈ శూలంతో గుచ్చి పైకెత్తి ఆడే భైరవుణ్ణి, వారాణాసీపురానికి క్షేత్రపాలకుణ్ణి, అంధకుడనే ఒక సామాన్య దైత్యుణ్ణి చంపలేకపోతున్నాను ఏమిటని ఆశ్చర్యం కలిగాయినా, జగామ శరణం దేవం వాసుదేవమజం విభుం సోశ్రుయత్ భగవాన్ విష్ణు దేవీనాం శతముత్తం. శ్రీ వాసుదేవుడి దగ్గరికి వెళ్ళి వాసుదేవ శరణు శరణు, ఈ రాక్షసుడు అంతకంతకీ సేనలను సృష్టిస్తున్నాడు, వీడిని జయించడం మా వల్ల కావడం లేదు అన్నట్టయన. వెంటనే భగవంతుడు విష్ణుమూర్తి చిరునవ్వునది అమ్మవారికి చూసి ఆవిడ ముఖం చేసి చూడటం ద్వారా వేలాది మాతృదేవతలు సృష్టించేశాడు అమ్మవార్లను. రకరకాల దేవతలు పుట్టుకొచ్చేశారు వాడు. దేవద్రోహులను నాశనం, రాక్షసుని నాశనం చేయడానికి ఆ పార్వతీదేవి శరీరం చూడటం ద్వారా లీలాపూర్వకంగా సృష్టించాడు ఆయన. వాళ్ళందరినీ మాతృదేవతలు అంటారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఈశ్వరి, చాముండ, అంబిక ఇలాంటి అనేక శక్తులు వేలు లక్షలు పుట్టుకొచ్చేసాయి. ఆ మహాసైన్యం వచ్చి అంధకాసురుడి యొక్క శరీరం నుంచి పుట్టిన రాక్షసులందరినీ మింగి వారేశారట. ఒంటరిగా మిగిలిపోయాడు అంధకాసురుడు. వాణ్ణి కూడా మింగడానికి వచ్చేసరికి వాడికి భయం వేసింది. వెంటనే ఎందుకు వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతానికి పారిపోవడం మంచిది, ఇదివరకు తెలుసు వాడికి రక్త బీజుల్ని చంపడానికి కాళికాదేవి చాలా చమత్కారం చేసింది, దానికి నేల మీద పరిచి ఒక్క రక్త బుట్టు లేకుండా దాగి పారేసింది. అలాంటి ప్రమాదం వస్తుందని వాడు వెంటనే ఏం చేశాట, రణాత్తస్మాత్ పలాయత మహాజవ, యుద్ధం నుంచి పారిపోయాడు. పారిపోయి ప్రాణం నెక్కించుకున్నాడు. ఆ తర్వాత మాతృదేవతలంతా అక్కడి నుంచి తిరిగి వెనక్కి వచ్చేసారట. పారిపోతున్న వాళ్ళని వాడు మింగరు. అక్కడ మహాదేవుడు 12 సంవత్సరాల పాటు ఆ భిక్షాటనకి తిరిగి లింగరూపంలో వాళ్ళందరికీ అనుగ్రహం ఇచ్చి వాళ్ళంతా మహాన్యాస పూర్వకంగా అభిషేకం చేస్తూ ఉంటే అభిషేకాలు అందుకుని నీలగా మళ్ళీ మందర పర్వతానికి వచ్చాడు. అక్కడికి రాగానే ఈశ్వరుని చూచి ఈ గణేశ్వరులంతా వచ్చారట. ఆయనకు నమస్కారం చేశారు. తదర్శ నందినాం దేవం భైరవం కేశవం శివ ప్రణామ ప్రవణం దేవం సోనుగృహ్యాత నందినం. శివుడు నందిని, భైరవుణ్ణి, విష్ణువుని, తనకు నమస్కరిస్తున్న ఆ దేవతల్ని చూచాడు. నందీశ్వరుణ్ణి ఆశీర్వదించాడు. విష్ణుదేవుణ్ణి ప్రీతిపూర్వకంగా మళ్ళీ పురుష రూపంలోకి మార్చి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత మహాదేవికి చూశాడు. అమ్మవారు అక్కడ కూర్చునే ఉంది ఆ పర్వత ప్రాంగణం దగ్గర. ఆ మహాదేవి వచ్చి శివుడికి పాద నమస్కారం చేసింది. భైరవుడు వచ్చి అంతవరకు జరిగిన విశేషాలన్నీ వివరించాడు. విష్ణు మహాత్మ్యం, విష్ణు అమ్మవారికి చూసి పాతృదేవతలను సృష్టించి సైన్యాన్ని నాశనం చేయడం అనే ఘట్టం అంతా చెప్పారు. అంతా కాసేపు కూర్చున్నారట. ఆ విష్ణు విజయం ఈ విశేషాలన్నీ చెప్పారు. ఆ సమయంలో దేవాధిపతి మరీచి మొదలైనటువంటి ఋషుని వెంట పెట్టుకుని ఇంద్రుడు అక్కడికి వచ్చాట మందర పర్వతం దగ్గరికి. సరిగ్గా ఈ యుద్ధంలో రాక్షసులు సంహరించిన ఈ మాతృదేవతలున్నారుగా, బ్రాహ్మి, వాజేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి మొదలైన దేవతలు, వాళ్ళు అక్కడికి వచ్చారు. వారంతా అక్కడ నమస్కరించారట. నమస్కరించి దేవాసన గతాం దేవీం నారాయణ మనోమయీం దృష్ట్వా సింహాసనాసీనం దేవ్యో నారాయణం తథ ప్రణమ్య దేవమీశానం పృష్టవత్యో వరాంగనాక. వాళ్ళు వచ్చిరాగానే అక్కడ సింహాసనం మీద కూర్చుని ఉన్న మహాదేవుడు, ఆయన పక్కనే అమ్మవారు, ఆ పక్కనే నారాయణుడు, వీళ్ళని కానీ చూశారట. ఆ దేవతలంతా నమస్కరించారు. తర్వాత శంకరుడికి నమస్కరించి రాని, స్వామి తమరెవరు? మీ కాంతి మాకు విఫలం కలిగిస్తోంది. మీ పక్కన కూర్చున్న ఈ జగన్మాత ఎవరు? కోటి సూర్య ప్రభా భాసమానయ్యి ఉన్నది ఆ బాల ఎవరు? మీ పక్కనే కోమలమైన లోచనాలతో నేలమేఘఛాయాశీనుడైన ఈ పురుషుడెవడు? మాకు గుర్తున్నంత వరకు ఈ పురుషుడు ఈ దేవత కేసి చూసి మమ్మల్ని సృష్టించాడు. మేము మాతృదేవతలము అని ఎంతో మంది అంటూ ఉంటే విని ఓహో అనుకుంటున్నాం. ఈ ఎవరు మీరంతా అని అడిగితే అప్పుడు శివుడు నవ్వి, మీరు ఎవరి నుంచి ఆవిర్భవించారో ఆ దేవి ఈవిడ సనాతని, ప్రస్తుతం మహాకాళి రూపంలో గొప్ప దేవత యొక్క దర్శనమిస్తున్నది. ఈవిడ అనంత, అవ్యక్త, అప్రమేయ, పరాశక్తి. ప్రళయకాలంలో ఒకే శక్తిగా ఉండే ఈమె లీల కోసం తన శరీరాన్ని ఆరు భాగాలు చేసింది. ముగ్గురు మాతలుగా, ముగ్గురు పురుషులుగా. ఆ పురుషులమే మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ ముగ్గురు మాతలే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అలా మూడు రూపాలతో ఈ ముగ్గురు పురుషుల్ని వరించి లోకాన్ని సృష్టికర్తగా, సృష్టి భర్తగా, సృష్టికర్తగా కాపాడుతూ వచ్చే మహాదేవి జగన్మాత గౌరీ ఈవిడ. ఈ దేవేశ్వరుడు నిరంతరం అనేక అవతారాలు ఎత్తేటటువంటి శ్రీమన్ నారాయణుడు. నేను పరమేశ్వరుణ్ణి, ఇవన్నీ మా దివ్యమైన లీలలు. విశ్వాత్ముడైన ఈ విష్ణువు, నేను ఈ భవానుడి గురించి తెలుసుకుందాం. మేము నిజానికి తెలుసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ తల్లి యొక్క పూర్తి శక్తి మాకు తెలియదు. కొంతవరకు రవ్వంత తెలుసుకోగలము. మేము నిస్పృహులం, శాంత స్వరూపులం. కేవలం మేము మాత్రమే ప్రళయకాలంలో మిగులుతాం. పరిగ్రహ శూన్యులం, నిష్పరిగ్రహగా మేము నిష్పరిగ్రహం. ఎవరి దగ్గర ఏం పుచ్చుకోం, భక్తినే స్వీకరిస్తాం. మమ్మల్నే విద్వాంసులు విష్ణువుగా, శివుడిగా, బ్రహ్మగా పిలుస్తారు. ఇదిగో ఈ దేవతల్లే లక్ష్మి, అంబిక అని పిలుస్తారు. బ్రాహ్మణు లక్ష్మీం దేవీం అథ అంబికాం యేషధాత విధాత చ కారణం కార్యమేవచ. ఈ విష్ణువు దాత, ఈయనే విధాత, కారణ కార్య సంబంధం కలిగిన వాడు. మేము భోగం మోక్షం ఇస్తాం, సృష్టిని రక్షిస్తాం, విశ్వం అంతా వ్యాపించి ఉంటాం, పాపాత్ముల పాపాలను ధ్వంసం చేస్తాం, తారణకర్తలం అంటే తరింప చేస్తాం. పురుషులలో ఉండే ఆత్మస్వరూపులం, పరమాత్మ స్వరూపులం ఈ గౌరీ మాహేశ్వరి, నా నిరంజన శక్తి, శాంతస్వరూపిణి, సత్యస్వరూపిణి, నిత్యానంద స్వరూపిణి. ఈమెలోంచి మీలాంటి అనేక మాతృదేవతలు ఆవిర్భవిస్తుంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. మిమ్మల్ని ఎందుకు సృష్టిస్తామంటే లోకానల్లకల్లోలం చేస్తున్న దైత్య శక్తుల్ని నాశనం చేయడానికి సృష్టిస్తూ ఉంటాం. ఈ కథని విన్న వారందరికీ సమస్త దోషాలు తొలగేలాగా మేము అనుగ్రహిస్తున్నాం అని చెప్పగా వాళ్ళు ఆనందపడి ఆ మాతృగణాలందరూ జగన్మాతలో లీనమైపోయారు. చూస్తూ ఉండగా మళ్ళీ పుట్టారు, మళ్ళీ లీనమైపోయారు. ఇది ఒక అద్భుతం అయిందిట. నపత్యంతి వాళ్ళు కనిపించట్లేదు ఆశ్చర్యంగా. అంటే ఆ తల్లి శక్తులన్నీ అందులోకి పెట్టి వాళ్ళు అందరూ కలిసిపోయారు. నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్టుగా ఆ మాతృకలన్నీ మళ్లీ అమ్మవారిలో కలిసిపోయాయి. ఈలోపు అంధకాసురుడు చాలా బాధపడి, రెండుసార్లు ప్రయత్నించా, అమ్మవారిని పూజించి కూడా ఆమెను పొందలేకపోయా. రెండవసారి వెళ్ళాను, కాలభైరవుడు విష్ణువు ద్వారా అపఖ్యాతి పాలు చేశాడు నన్ను. ఇప్పుడు ఆవిడ ఎలాగా అపహరించడం, మరొక్క ప్రయత్నం చేద్దాం అనుకున్నట్ట. ఎత్తే కృతే ఇది అసాధ్యతి గోత్ర దోష. ప్రయత్నం చేసినప్పుడు విజయం పొందొచ్చు, అపజయం పొందొచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో దోషం ఉండకూడదు అనుకుని వాడు బాగా ఆలోచించి మళ్ళీ మూడవసారి పర్వతం దగ్గరకు వచ్చాడు. మోహితో గిరిజాం దేవి మాహర్తుంగిరి మాయయు. ప్రస్తుతం మందర పర్వతం మీద అందరూ ఉన్నారని తెలుసుకుని అక్కడికి వచ్చాట. మహాసైన్యంతో వెంటనే పరమేశ్వర చిరునవ్వుతూ జ్ఞానదృష్టితో, నారాయణ మళ్ళీ మనకి పనిపడింది, అజ్ఞాని మళ్ళీ వస్తున్నాడు, దానికి వెళ్ళండి అన్నాడు. అథానంత వపు శ్రీమాన్ యోగి నారాయణోమల యుద్ధాయ పురుషోత్తమ. అనంత శరీరధారి శ్రీమంతుడు యోగేశ్వరుడు నిర్మలుడు పురుషోత్తముడు నారాయణుడు ఆ ఆజ్ఞ పుచ్చుకుని తన సైన్యంతో పాటు యుద్ధానికి బయలుదేరాడు. శంకరుడు కూడా త్రిశూలం పుచ్చుకుని బయలుదేరాడు. ప్రధాన గణదేవతలు వచ్చాయి. 100 సంవత్సరాలు యుద్ధం చేసేట వాడు. ఆ యుద్ధంలో మొత్తం వాడి సైన్యం అంతా పోయింది బాబు. అప్పుడు పరమేశ్వరుడు కాలరుద్రుడై, ఈ దుర్మార్గుడిని నేను తప్ప ఎవరూ సంహరించలేరు, కాబట్టి వీరందరూ పక్కకి తప్పకుండా సోలంతో వాడు ఒక్క గుచ్చిలాగా అందకొని సోలాగ్రంతో పైకి ఎత్తేసాడు. ఆ సోలాగ్రం కింద పుచ్చుకుని ఏం చేశాడు ఆయన, నృత్యం చేసేట. ఇంకా చాలాసేపు మంచి తాండవం నృత్యం చేశాడు. దాంతో వాడు గిలగిలగిలగల కొట్టేసుకున్నట్ట. కొట్టేసుకుంటూ ఉంటే కాసేపు చూసి జారిపడ్డాడు. పరమాత్ముడు కదండి ఆయన, అందుకని ఈ వెర్రివేదం చూసి చచ్చిపోతాడేమోనని మళ్ళీ అనుగ్రహించి ఆ సోలం నుంచి కింద పారేశాడు. దృష్టవాంధకం దేవగణా సోల ప్రోతం పితామహ ప్రణేమురిశిరుం దేవం వైరవం భవమోచనం. ఈ సోలానికి చిక్కుకుని గిలగల్లాడుతున్న వాణ్ణి చూచి, పరమేశ్వరుణ్ణి చూచి దేవతలు పదే పదే స్తుతిస్తున్నారు భైరవుణ్ణి. ఆ కాలభైరవ ఉగ్ర భైరవ స్వరూపుడైన శివుడు పాపం వాడి కింద పారేశాడు. దేవతలంతా భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. ఇప్పుడైతే శివుడి సోలానికి గుచ్చుకోబడి ప్రాణం పోయే స్థితికి వచ్చాక మళ్ళీ పరమేశ్వరుడు తన చేతితో ముట్టుకుని వాడి కింద పారేశాడో, వాడికి మళ్ళీ ప్రాణం వచ్చినంత పనైంది. అప్పటికి వాడికి విజ్ఞానం కలిగింది. పరమాత్ముని యొక్క స్పర్శ వల్ల వాడు అజ్ఞానం పోయింది. ఉత్పన్న అఖిల విజ్ఞాన స్పష్టావ పరమేశ్వరం. భగవంతుడి స్పర్శ ఉంచుకున్నాక ఇంకా వాళ్ళు అజ్ఞానం ఎక్కడది, అజ్ఞానం మొత్తం పోయి విజ్ఞానం కలిగి వాడు ఆనందపడి పరమేశ్వరుని ఇలా స్తుతించాట. నమామి మూర్ధన భగవంతమేకం సమాహితోయం విదురీశతత్వం పురాతనం పుణ్యమనంత రూపం కాలం కవిం యోగ వియోగే. మహాత్మ సమాహిత చిత్తుండై నీకు నమస్కరిస్తున్నాను. అద్వితీయుడు నీతో సాటి వచ్చేవాడు మరొకడు లేడు. ఈశ్వరుడివి, పరమ ప్రాచీనుడివి, పుణ్యస్వరూపుడివి, కాలస్వరూపుడివి, కవివి, యోగ వియోగ హేతుకుడు, నీకు నమస్కారం. మేము అజ్ఞానులం, రాక్షసులం, అసురులం, మూర్ఖులం. జగన్మాత పార్వతీదేవిని పూజించదగిన తల్లిని కామించారంటే ఇంతకంటే దురదృష్టమేముంది. పురాణ పురుష అవ్యక్త అనంత అవేయ పరమేశ్వర నీకు నమస్కారం. అవినాశ్య బ్రహ్మస్వరూపుడివి, వేదజ్ఞాతవి, ఇంద్ర వరుణ అగ్ని హంస ప్రాణాదులందరూ నిన్నే అర్చిస్తారు. మేము తమో గుణం వల్ల నీ వ్యతిరేకులపై నమస్కారం చేయవలసిన వివిధ బాణాలు వేసిన సంస్కారం తెచ్చిపెట్టి త్రినేత్ర నీకు నమస్కారం అని ఎంతో భక్తి శ్రద్ధలతో తమ్ముడి స్తుతించాట. జ్ఞానం కలిగి అప్పుడు ఆ పరమేశ్వరుడు జారిపడి అతన్ని దుఃఖం నుంచి వివర్జితుడిని చేసి, ఇక నీకు దుఃఖం ఉండదు, ఈ క్షణం నుంచి మా గణాల్లో నువ్వు కూడా ఒకడవై మా గణేశ్వరుడు యొక్క పక్కనే చేరు, నువ్వు కూడా ఒక గణేశ్వరుడు ఒక అని అతన్ని దీవించగానే ప్రమద గణాల్లో ఒకడైపోయేటవాడే. ఏ మూర్ఖుడు తన మీద దండయాత్రకు వచ్చాడో వాడిని ప్రమద గణాల్లో ఒకడిని చేశాడు. వాడు సూర్యుడిలో మెరిసిపోయాడు, వాడికి కూడా 3 కళ్ళు వచ్చాయి, చంద్రరేఖ వచ్చింది వాడికి, నీలకంఠుడు అయ్యాడు, జటాధారి అయ్యాడు, త్రిశూలం పుచ్చుకుని స్వామి దగ్గరకు వచ్చేసేటవాడు. అప్పుడు విష్ణువు నవ్వి, మహాదేవా నీ ప్రభావం చాలా గొప్పదయ్యా, మహాపురుషుడు పరమ దుర్మార్గుడు కూడా పశ్చాత్తాపడి నేను నీవేంటే వాడికి ప్రమద గణాల్లో స్థానం ఇచ్చావు, నిజంగా భక్తితో వచ్చేవాడికి ఏ స్థానం ఇస్తావు అంటే భగవంతుడి దృష్టిలో తప్పకుండా పిల్లాడు వాడు, అందుకని రక్షించేందుకు ఆయన ఆనందపడ్డాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.